రండి, కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన నేను చదువుతాను. 121 కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగు. ఆయన భూమ్యాకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటుంది. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పొగలిందు, యెహోవా నిన్ను కాపాడు. ఈ కీర్తన, ఈ యాత్ర కీర్తన అని మనం చదువుకున్నాం. మరి కీర్తనల గ్రంథంలో ఈ 120 అధ్యాయం నుంచి ఇంకా అనేకమైన కీర్తనలు మనం చూస్తాం. వీటన్నిటికి కూడా యాత్ర కీర్తన అని ఆ పేరును మనం ఆ పైన హెడ్డింగ్ లాగా చిన్న అక్షరాల్లో మనం చూస్తాం. కాబట్టి యాత్ర కీర్తనలు అంటే ఇవి మరి ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు దేవాలయానికి ఎరుషలేముకు వెళ్ళేటప్పుడు వారు ఉన్న ప్రాంతం నుంచి వాళ్ళు 3 సార్లు అక్కడ వాళ్ళు వెళ్తా ఉండేవారు. కాబట్టి ఆ యొక్క యాత్ర సమయంలో ఎరుషలేముకు ఆ మందిరానికి యాత్రలు వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు దారిలో వారు ఈ కీర్తనలు పాడుకుంటారు, పాడుకుంటూ వెళ్ళేవారని మరి బైబిల్ పండితుల అభిప్రాయం అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ఈ కీర్తనలో మరి భక్తుడు కీర్తనకారుడు తన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. దేవుని వల్లనే మనకు సహాయం కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు ఎలా సహాయం చేస్తా ఉన్నారు ఆ విషయాలు ఈ యొక్క కీర్తనలో వ్రాయబడ్డాయి. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమ్యాకాశములను సృష్టించినవాడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన తన ప్రజలకు లేకపోతే తాను పుట్టించిన వారిని ఆయన విడిచిపెట్టడు, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి మనుషుల తట్టు లేకపోతే కొండల తట్టు, కొండలు అంటే పెద్ద పెద్ద మరి పెద్ద కొండలు అంటే అవి చాలా పెద్దవి. కాబట్టి మనుషుల తట్టు అంటే పెద్ద మనుషులు, ధనవంతులు, బలవంతులు, అధికారులు, వాళ్ళ తట్టు, వీళ్ళ తట్టు, కొండల లాంటి మనుషుల తట్టు మనం చూసినా మేబీ దే కెనాట్ హెల్ప్ అస్, వాళ్ళు మనకు పూర్తిగా సహాయం చేయలేకపోవచ్చు. పెద్ద ప్రభుత్వాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద మనుషులు కానీ మనకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఆర్ గాడ్ ద క్రియేటర్, ఆయన మనకు ఖచ్చితంగా సహాయం. కాబట్టి ఆర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ గాడ్, మన యొక్క సహాయం ప్రభు యొక్క నుండే వస్తా ఉంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ప్రభు యొక్క సహాయాన్ని అనుభవించిన వ్యక్తులుగా మరి ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. ఆయన మనకి ఎలా సహాయం చేస్తా ఉన్నారో ఇక్కడ అనేక విషయాలు రాస్తా ఉన్నారు. ఆయన పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి మన ప్రయాణాల్లో, మన మార్గాల్లో మనం తొట్టిల్లు పోకుండా కదా. సాధారణంగా మరి ఈ రోజుల్లో మరి మంచి హైవేస్ ఇలాంటివి వచ్చినాయి, కానీ ఇదివరకు రోజుల్లో మరి రాళ్ల రప్పల దారులు మరి ఎన్నో సార్లు మనుషులు తొట్టిల్లి పడే మనుషులు చిన్న చిన్న రాళ్లు గొప్పలు తగిలి మరి పడిపోయే ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉండేవి కదా. కానీ మరి వాటన్నిటిని కూడా దేవుడు కాపాడుతా ఉన్నారు అని ఇక్కడ కీర్తనకారులు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి మన దేవుడు మనల్ని సురక్షితంగా గమ్యాన్ని చేర్చేవాడు, ఆయన మనల్ని తొట్టులనివ్వడు కదా. కేవలం భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఆయన మన మార్గంలో, మన జీవిత ప్రయాణంలో, మన ఆత్మీయ జీవితంలో మనం తొట్టిల్లకుండా కాపాడుతానని కదా దేవుని వాక్యంలో ఆయన సెలవిస్తారు. మనం పడిపోకుండా, మన పాపంలో దిగజారిపోకుండా, మనం ప్రభువుకు దూరం కాకుండా, మనం ఆత్మీయంగా తప్పిపోకుండా, మనం వాక్యం నుండి తప్పిపోకుండా, వాక్యం క్రమం నుండి, దేవుని మార్గం నుండి తప్పిపోకుండా మనల్ని కాపాడే దేవుడు కదా. యాకోబు యూదా పత్రికలో మనం ఆ మాట చదువుతాం కదా, యూదా పత్రికలో మరి చివరి 2:24 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిరోబెట్టుటకు శక్తిగల మన దేవుడు, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగముల పూర్వమును, ఇప్పుడును, సర్వ యుగమును కలుగును గాక. ఆమేన్. కాబట్టి తొట్టిల్లకుండా మనల్ని కాపాడటానికైనా శక్తి కలిగిన దేవుడు అన్నమాట. కాబట్టి ఆయన ఆత్మీయంగా కూడా మనల్ని కాపాడేవాడు, తొట్టిల్లిపోకుండా, దిగజారిపోకుండా మనం క్షేమంగా మన మార్గంలో ముందుకు వెళ్ళడానికి, గమ్యం చేరడానికి, అంటే పరలోక గమ్యం చేరడానికి ఆయన ఎదుట, రేపు పరలోకంలో మరి దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి మన దేవుడు శక్తి కలిగిన వాడు. ఆర్ గాడ్ ఇస్ ఏబుల్, ఆర్ గాడ్ ఇస్ క్యాపబుల్. కాబట్టి అటువంటి సమర్థుడైన దేవుడు మన దేవుడు. ఆ తర్వాత ఆయన మనల్ని ఎలా కాపాడుతూ ఉన్నాడంటే కునుక కాపాడే దేవుడు. నిద్రపో, ఆయన నిద్రపోవడం అని దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే దేవుడు నిద్రపోయాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. అంటే ఆయన ఎల్లప్పుడూ మరి మనకులాగా ఏదో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఆయన కునుకకుండా మనల్ని కాపాడేవాడు. ఆయన ఎల్లప్పుడూ అంటే రాత్రి పగలు కూడా మనల్ని కాపాడుతూ ఉన్నారనమాట. ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు మన విషయంలో. నిన్ను కాపాడువాడు కునుకడు కదా. కాబట్టి హీ నెవర్ స్లీప్స్ నార్ స్లంబర్స్. ఆయన ఎప్పుడు కునుకడు, నిద్రించడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడేవాడు, ఎల్లప్పుడూ మన ప్రార్థనలకు ఆయన చెవికి వినేవాడు. కాబట్టి దేవుని మనం ఎంతైనా స్తుతించాలి. రాత్రి మనం హాయిగా నిద్రపోతా ఉన్నాం, కానీ దేవుని యొక్క పెంచే కాపుదల మనం అనుభవిస్తా ఉన్నాం, దేవుని దూతల యొక్క ప్రొటెక్షన్ మనం అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని కాపాడేవాడు. కుడి ప్రక్కన మనకు నీడగా ఉండేవాడు. కాబట్టి మన ప్రయాణాల్లో మరి ఇజ్రాయెల్ యొక్క అరణ్య ప్రయాణం మనకు తెలుసు కదా. వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళని పగలు మేఘస్తంభంగా ఉండి, అలాగే రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఆయన వారిని కాపాడుతూ వచ్చారు. కాబట్టి మన ప్రభు ఆయన తన ప్రజల కొరకై ఎంత శ్రద్ధ కలిగిన వాడు, వారి ప్రయాణాల విషయంలో కూడా ఎంత శ్రద్ధ కలిగిన వాడు. కాబట్టి ఆయన ప్రతి మరి ఇరుకు ఇబ్బంది నుంచి, ప్రతి ఆపద నుంచి కాపాడటానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉండేవాడు, మనతోనే ఉండేవాడు. ఇక్కడ మనం 6వ వచనంలో ప్రత్యేకంగా ఈరోజు కొన్ని విషయాలు చూడబోతా ఉన్నాం. 6వ వచనం ఏమనుంది, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయము నువ్వు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇల్లరా దేవుడు మరి మన జీవితాల్లో ఆయనగా మనకి ఆపదలిస్తా ఉన్నాడు. మనం అనేక సార్లు టేక్ ఇట్ ఈజీగా మనం అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి దేవుడు కాపాడితే ఏం చేస్తాడు అన్నట్లుగా, లేకపోతే ఏదో మనం మన జాగ్రత్తలను బట్టి మనం అంతా బాగానే ఉంటున్నాంలే, క్షేమంగా ఉంటున్నాంలే అన్నట్లుగా అనుకుంటాం. కానీ ఇట్స్ గాడ్ హూ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ డే అండ్ నైట్. ఇక్కడ కూడా పగలు ఎండ తప్పైనా మనకు తగలకుండా, రాత్రి వెన్నెల తప్ప, రాత్రి వెన్నెల తప్ప కూడా చూసారా. కాబట్టి మనం అనుకుంటే రాత్రి ఏముంది, పగలంటే ఎండ కదా. ఈ దినాల్లో మరి ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ మే మాసం అంతా మనం చూస్తా వచ్చాం, మరి జూన్ లో కూడా ఒకలా ఎండలు కొనసాగొచ్చాము. కాబట్టి ఏదేమైనా భయంకర ఎండలు కదా, ఎండలు తట్టుకోవటం చాలా కష్టంగా ఉన్నాయి. రాను సంవత్సరం వెంబడి సంవత్సరం ఎండల తీవ్రత చాలా ఎక్కువైపోతా ఉంది, అగ్ని కురుస్తున్నట్లుగా అనిపిస్తా ఉంది. అనేక చోట్ల ఈ యొక్క ఎండ దెబ్బలకు కూడా, అంటే ఎండ ప్రభావానికి కూడా అనేకులు మరి గురై మరి చాలా అస్వస్థతకు లేకపోతే మరణానికి కూడా గురవుతున్నారు అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో మరి దేవుని కాపుదల మన మీద ఎంతగా ఉన్నదో కదా. దీన్ని బట్టి మనం ఈరోజు దేవుణ్ణి స్తుతించాలి. మరి బైబిల్ కూడా మరి దేవుని యొక్క మరి కొంతమంది భక్తులు లేకపోతే కొంతమంది ఈ యొక్క ఎండకు గురైన వాళ్ళని కూడా మనం చూస్తాం. రెండవ రాజులు రెండవ గ్రంథం 4వ అధ్యాయం చూస్తే, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినే అని తన తండ్రితో చెప్పాను. అతడు వాణిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాల్ని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఇక్కడ మనం చూస్తే షూనేమీరాలు మనకు కనపడతా ఉంది. మరి ఎలీషా దినాల్లో మరి షూనేమ్ పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక గనురాలు ఉందంట, షూనేమీరాలు. ఆమె ఇంటికి మరి ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి మరి వారికి మరి ప్రార్థన చేసి పరిచయం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. సరే అయితే వారికి సంతానం లేనప్పుడు మరి ఎలీషా ప్రార్థన చేయగా మరి దేవుడు కనికరించి వాళ్ళకి సంతానం అనుగ్రహించడం మనం చూస్తాం. మరి షునేమిరాలు ఎంతో గండ్రాలు, ఆమె సంతానం కోసం పెద్ద ఎక్కువ ఆశపడలేదు కూడా. అయినా దేవుడు మరి అనుకున్న భయభక్తులు, అనుకున్న శ్రద్ధాభక్తులు, దేవుని పట్ల అలాగే దేవుని ప్రజల పట్ల, దేవుని సేవకుల పట్ల అనుకున్న ప్రేమ, అనుకున్నటువంటి ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చే హృదయం, ఆ విశాలమైనటువంటి ఆ యొక్క మరి మనసును బట్టి దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చినట్లు, అంటే ఒక కుమారుడిని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కుమారుడు కలిగిన తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వారు ఎంతో మంచి అన్ని స్థితి కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళకి సంతానం లేదు అనే విషయం మరి గెహాజీ పసిగట్టి ఆ విషయం చెప్పాడు. మరి అద్భుత రీతిగా సంతానం కూడా వాళ్ళకు దొరికినప్పుడు దేవర్ ఇన్ హై స్పిరిట్స్, అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ సమయంలో మరి హఠాత్తుగా జరిగిన ఒక సంఘటన, ఒక రోజున ఏమైంది, పొలానికి తీసుకుని వెళ్ళాడు ఆయన ఇంటి యజమాని ఆ బాబుని కొంచెం పెద్దవాడైన తర్వాత తీసుకుని వెళ్తే ఆ యొక్క ఎండకు అతడు తట్టుకోలేక కాబట్టి నా తల పోయింది అని చెప్పి, అంటే నాకు బాగా ఎండ తగిలింది అని చెప్పి అతడు మరి అలసిపోయి ఆ యొక్క సన్ స్ట్రోక్ వల్ల లేకపోతే ఆ ఎండ దెబ్బ వల్ల అతడు బాగా నీరసిల్లిపోయాడు. తర్వాత తల్లి ఎదుగు తీసుకుని వెళ్ళిన తర్వాత అలాగ పడుకుని ఇక అతడు చనిపోవటం కూడా చూస్తాం. కాబట్టి ఈ ఎండ దెబ్బ ఎంత మరి ప్రమాదకరమైందో మరి ఈ యొక్క బిడ్డ విషయంలో అర్థమవుతా ఉంది. సరే అయితే అతడు చనిపోయిన తర్వాత మనకు తెలుసు కదా, ఆ తర్వాత మరి ఆ బిడ్డను పడుకోబెట్టి ఎలీషా యొక్క గదిలోనే ఆమె వెళ్ళింది కదా ఎలీషా వద్దకు, గాడిదని గంత కట్టించుకొని ఎలీషా వద్దకు వెళితే మరి ఎలీషా మరలా ఆ ఇంటికి రావటం, వచ్చి ఆ బాబు మీద పరుండి అతడు ప్రార్థించి ఆ బాబు మీద పరుండున్నప్పుడు అద్భుతంగా దేవుడు మరలా ఆ బాబును తిరిగి సజీవుడిగా లేవనెత్తుతూ మనం చూస్తాం. కాబట్టి మరి ఏలీషా ద్వారా దేవుడు జరిగించిన అద్భుత క్రియల్లో ఇది కూడా ఒకటి. ఎండదెబ్బ చేత మరణించినటువంటి ఈ బిడ్డ మరలా బ్రతికించబడటం మనం చూస్తాం. కాబట్టి మన ప్రభు ఆయన మనల్ని ఎండ దెబ్బ తగలకుండా కూడా ఆయన కాపాడుతా ఉన్నారు. ప్రమాదకరమైనది, మరణకరమైనది కూడా ఎండ దెబ్బ. మరి ఇంత భయంకరుడి ఎండలో కూడా ఆయన ఇంకనూ భద్రపరుస్తా ఉన్నారు. అలాగే మనం చూస్తే మరొక ప్రవక్త, ఆయన కూడా ఎండ దెబ్బ తగిలిన వ్యక్తే. యోనా గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచనం నుండి నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరచేతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశారు. ఆ స్వర చెట్టును చూచి యోనా బహు సంతోషించారు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగులుగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కట్టే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ స్వర చెట్టుని గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. పిల్లరా, ఇక్కడ మనకి యోనా భక్తుడు కనపడతా ఉన్నాడు. మరి నినివేకి దేవుడు యోనాను పంపించడం మనకు తెలుసు కదా. మూడో అంటే మొదటి అధ్యాయంలో అయితే ఇష్టపడలేదు వెళ్ళటానికి. ఆ తర్వాత మరి తిమింగలం లేకపోతే ఆ చేప కడుపులోనికి వెళ్ళినప్పుడు పెద్ద చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అతడు పశ్చాత్తాపడ్డాడు. ఇక మూడో అధ్యాయంలో అతడు దేవుడు మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళాడు. అయిష్టంగాను మొత్తానికి వెళ్ళి మరి 3 రోజులు తిరగాల్సిన పట్టణంలో కేవలం 1 రోజు మాత్రమే తిరిగి ప్రకటించాడని మనం చూస్తాం. తిరిగి ఏమని ప్రకటించాడు? ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనం అయిపోతా ఉంది అని ప్రకటన చేశారు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, మరి అయిష్టమైనటువంటి ప్రవక్త వెళ్ళి ప్రకటించిన దేవుడు మాత్రం అక్కడ తన కార్యాన్ని జరిగించారు. సరే, కాబట్టి ఈయనకి నిజంగా హృదయపూర్వకం వాళ్ళంటే ప్రేమ లేదు. వాళ్ళంటే నిజంగా లేకపోతే ఆ యొక్క పరిచయ విషయంలో కూడా తనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ బట్ ఇట్స్ గాడ్స్ ఇంట్రెస్ట్. సరే, ఆ మనుషులు నశించకూడదు అనేది దేవుడి ఉద్దేశం కదా. ఏ గ్రంథంలో మనం చూస్తాం, దుర్మార్గుడు తన దుర్మార్గతనందు మరణం అందు చెంది నాకు సంతోషం లేదు. ఐఎమ్ నాట్ ప్లీజ్డ్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెట్. కాబట్టి ఆయన దుష్టులు కూడా, దుర్మార్గులు కూడా మార్పు చెంది కదా, వాడు తన దుర్మార్గత నుండి మళ్ళుకొని నా తట్టు తిరిగి బ్రతకటం, జీవం పొందటం, అది నా చిత్తం, అది నాకు సంతోషం అని దేవుడు యేసు గ్రంథంలో మనం సెలవిచ్చటం మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, అందుకనే నినివే పట్టణం అది మహాభయంకరమైన పట్టణమైనప్పటికీ, పాపంతో దుష్టత్వంతో బలత్కారంతో నిండిన పట్టణమైనప్పటికీ, గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సాల్వేషన్, ఇన్ సేవింగ్ దీస్ పీపుల్. చూసారు, వాళ్ళని కాపాడటం, వాళ్ళని ఆ భయంకర ఉగ్రత నుంచి ఎలాగైనా తప్పించాలనేది దేవుని యొక్క ఆశా సంకల్పం. మొత్తానికి యోనా ఒక్కరోజు ప్రకటనతో పట్టణం అంతా ప్రజలందరూ మార్పు చెందటం చూస్తారు, రాజు మొదలు కొడుతున్న దాసుని వరకు. అయితే అంతకరిక దేవుడు ఆయన ఏదైతే ఉగ్రత పంపిస్తా అన్నారో, ఏదైతే అగ్ని కురిపిస్తా అన్నారో, అది ఆ దేవుడు చేయలేదన్నమాట. ఆ శిక్షను దేవుడు పంపలేదు. పంపకపోతే యోనాకి మరి చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. యోనా అక్కడ చూసారా, ఆ యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని చూసారా. కాబట్టి యోనా ఆ దేవుడు పశ్చాత్తాప లేకపోతే దేవుడు ఆ యొక్క ఉగ్రతను కుమ్మరించకుండా ఆ ప్రజలు నశింప చేయకుండా ఉండటం యోనాకు నచ్చలేదు అనమాట. చూసారా, ఆ ఇంకా వెళ్ళి ఆ యొక్క పట్టణం వెలుపట వెయిట్ చేస్తా ఉన్నాడంట. చూసారా, చూస్తా ఉన్నాడు ఇంకేమైనా జరిగితే, ఇంకా వీళ్ళకి ఏదన్నా కీడు వస్తే బాగుండు అన్నట్లుగా పాపం చూస్తా ఉంటే, దేవుడు ఆయనకు ఒక పాట నేర్పించడానికి అక్కడ ఒక స్వరపెట్టిని పుట్టించారు. ఆ స్వరపెట్టి ఆయనకు మంచి నీడనిస్తా ఉందంట. ఆ నీడలో ఆనందిస్తా ఉన్నాడు కదా, అంటే ఏమి ఎండలేదు, ఏమీ బాధ లేదు కదా. ఎండలంటే అవి కొత్త కష్టతరమైనవి కదా, ఎండను మనం త్వరగా తట్టుకోలేము. ఎండలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడడం, ఎండలో కష్టపడటానికి కూడా మనుషులుగా ఇష్టం ఉండదు అనమాట. కానీ అంటే నీడను మనం బాగా ప్రేమిస్తాం, లేకపోతే చల్లగా నీడగా ఉండటం అనేది మనకి ఇష్టం. కాబట్టి ఆ ఇతడు కూడా సొర చెట్టు నీడలో ఆనందిస్తా ఉన్నాడు చక్కగా. ఆ మరి ఇంకేం పని లేదు, ఆ ఇంకా హాయిగా ఆ సొర చెట్టు నీడలో ఆనందిస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఇది పాట నేర్పిస్తానికి అక్కడ ఒక చూసారా ఒక పురుగుని ఏర్పరిచారట. ఆ సొర చెట్టుని తొలిచింది, ఆ సొర చెట్టు వాడిపోయి కాబట్టి ఆ పచ్చగా ఆకులు పెద్ద పెద్ద ఆకులు నీడనిస్తా ఉన్న చెట్టు ఒక్కసారి ఎండిపోయేటప్పటికి ఆ మొత్తం ఆయన ఆయన గాలి కూడా వచ్చిందంటే సమయానికి. ఆ వే ఇక ఆ యొక్క చెట్టు ఎండిపోయింది, ఇక నీడ పోయింది, దీనికి దీని వెనకి ఎండ గాలి వేడి అంటే వడగాలి ఇవన్నీ వీస్తా వచ్చి కాబట్టి ఎండ దెబ్బ తగిలిందంటే దెబ్బతో సమస్యలు ఆ ఏమనుకుంటా ఉన్నాడు, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు చూసాను. కాబట్టి ఆ ఎండకు ఆ బాధకు ఆ వడగాలికి వాటికి అతడు మరి చాలా అంటే దెబ్బతిన్నాడు, చాలా నీరసమైపోయాడు, చాలా ఇబ్బందికి గురయ్యాడు. ఆ తర్వాత ఇంకా నాకు మరణించడం మేలు అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఎండ దెబ్బ యొక్క మరి శక్తి ఏంటి ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఎండ దెబ్బ తగిలినప్పుడు వెంటనే అతడు చాలా బాధపడతా ఉన్నాడు. అప్పటిదాకా అతనికి సంతోషం ఎగిరిపోయింది, ఇప్పుడు అతనికి దుఃఖం, అతనికి కోపం ఎక్కువతా ఉంది. చూసారా, అప్పుడు దేవుడు ఆయనకి పాఠం నేర్పిస్తా ఉన్నాడు ఏమనంటే, ఆ ఈ సొర చెట్టు గురించి నువ్వు కోపించటం న్యాయమా? కాబట్టి ఆ నీడలో ఉండటానికి అతను ఎంతో ఇష్టపడతా ఉన్నాడు, ఎండను తట్టుకోలేకపోతా ఉన్నాడు. మరి ఆ మరి ఎంతమంది ప్రజలు చూసారా, 120,000 మంది, 120,000 మంది అంటే 120,000 మంది ఆ యొక్క నినివే ప్రజలు, వాళ్ళు నశించడం కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేదు. చూసారు దేవుని ప్రేమ ఎంత గొప్పదో. వెదర్ దే మైట్ బి ఇజ్రాయెలైట్స్ ఆర్ నినివైట్ కదా, ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడికి ఈ జాతి ఆ జాతి, ఆ దేశం ఈ దేశం, ఈ ప్రజలు ఆ ప్రజలు అనేవి భేదం లేదు, తారతమ్యం లేదు. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్, ఆయన అందరి సృష్టికర్త. కాబట్టి అందరి తన బిడ్డలుగా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఎవరు నశించాలని ఆయన ఇష్టపడటం లేదు. కాబట్టి ఆ యోనా అయితే వాళ్ళు ఎవరో వాళ్ళ అనుజలు కాబట్టి యోనాకు వాళ్ళ పట్ల ప్రేమ లేదు. అదే ఇస్రాయల్ అయితే బహుశా ప్రేమించి ఉండేవాడు. కానీ ఆ అందుకని వాళ్ళ నాశనం కూడా చూడాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ దేవుడైతే హీఈస్ నాట్ విల్లింగ్ దెమ్ టు పెరిష్, ఆయన వాళ్ళు నశించాలని కోరుకుంటున్నా. చూసారా, కాబట్టి పిల్లరా, ఈ ఎండలు ఒక రకంగా మనకి నరకాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం కదా. ఆ ఈ ఎండలే మనం తట్టుకోలేకపోతా ఉన్నాం, ఈ సూర్యుడిని మనం మరి ఈ భయంకర అగ్నిని మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. మరి రాబోయేటువంటి ఆ నరకం కదా, పాపుల కొరకు సిద్ధపరచు, అలాగే సారీ పాపుల కొరకు కాదు, అపవాదికి వాళ్ళ దూతల కొరకు సిద్ధపరచబడింది. కానీ అపవాదిని వెంబడించే వారు కూడా అక్కడికి వెళ్ళబోతా ఉన్నారు కదా. కాబట్టి అది అసలు మనుషుల కొరకు దేవుడు సిద్ధం చేయాలి నరకం. దేవుడు ఆ నరకాన్ని అపవాదికి వారి తోతలకు సిద్ధం చేశాడని మర్తి స్వార్థ 25 అధ్యాయంలో చెబుతాం. కాబట్టి ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ సేటన్, అండ్ ఏంజల్స్, కాబట్టి ద ఫాలన్ ఏంజల్స్. అయితే మనుషులు అమాయకులు, అజ్ఞానులై, మరే దేవుని కాకుండా అపవాదిని వెంబడించి, దేవుని మాట కాకుండా అపవాది మాట విని, వాడి యొక్క పాపపు పొరలో చిక్కుకొని వాడిని అనుసరిస్తూ వాడిని వెంబడిస్తూ చివరికి వాడికి వచ్చేటువంటి ఆ శిక్ష నరకాన్ని మనుషులు కూడా చేతులారా మనం తెచ్చుకుంటాము. కాబట్టి మరి నరకం ఇంత భయంకరమైనది. ఈ అగ్నినే మనం తట్టుకోలేకపోతా ఉన్నాం, ఈ ఎండ వేడిమే కాసేపు కూడా మరలా సాయంత్రం దేవుడి కృపను బట్టి ప్రభు మరలా చల్లటి వాతావరణం, చల్లటి కాళ్ళు ఇస్తానే ఉన్నారు. అయితే మరి ఆ కాసేపు ఎండనే మనం తట్టుకోలేకపోతే మనం అంత బలహీనులు, అంత శక్తిహీనం అయితే మరి ఇక అగ్నిని, నిత్యాగ్నిని, నరకాగ్నిని మనం ఎలా తట్టుకోగలం? కాబట్టి ఈ ఎండలు తట్టుకోవాలని మంచి మరి కూలర్లో లేకపోతే ఏసీలో లేకపోతే ఇంకేదేదో ఏర్పాట్లు మనం చేసుకోగలుగుతున్నాం. మరి నరకంలో అలాంటి ఏర్పాట్లు ఏమి ఉండవు కదా, అక్కడేం మనకి ఏసీలు ఉండవు కదా, అక్కడేం మనం అవి పెట్టించుకోలేము కదా, లేకపోతే ఐసులు ఇవేమి ప్రత్యామ్నాయాలు ఏమి ఉండవు కదా. కాబట్టి హౌ కేర్ఫుల్ ది నీడ్ టు బి, చూసారా, హౌ సీరియస్ ది నీడ్ టు టేక్ దిస్, ఇది మనం ఎంత ఖచ్చితంగా గమనించాలి కదా. కాబట్టి రక్షణ పొందకపోతే ఇచ్చే ప్రమాదం ఎంత గొప్పది. కాబట్టి ఇక్కడ దేవుడు మీ యోనతో ఇదే మాట్లాడుతా ఉన్నా, ఏమనంటే ఇదిగో ఈ ఎండ తగ్గితే నువ్వు తట్టుకోలేక గెలవలాడుతుంది, భయంకరమైన నరకానికి ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు పరిస్థితి. కాబట్టి నేను వాళ్ళ గురించి విచారించొద్దా, చూసారు, కాబట్టి గాడ్స్ హార్ట్, ద ఫాదర్స్ హార్ట్ ఇక్కడ మనం చూస్తాం. పిల్లరా, నరకానికి ప్రజలు కొట్టుకుని పోవటం అది దేవుడికి ఇష్టం లేదన్నమాట. కాబట్టి ఈ ఎండల నుంచి తప్పించుకోవడానికి కోరుకోవటం మంచిదే, కానీ అంతకంటే మించి నరకం నుంచి తప్పించబడటం అది ఇంకా గొప్ప విషయం. కాబట్టి ఈ ఎండలు తప్పించుకొని ఇక్కడ మంచిగా చల్లగా మరి సుఖంగా బ్రతికి రేపు చివరికి నరకంలోకి పోయి, పాతాళంలోకి పోయి, ఆ యొక్క భయంకరమైన ఆరిన అగ్నిగుండంలో పడి వేదన పట్టు ఎంత దారుణం కదా. మనం ఆ యొక్క లూకాస్ వార్త 16 అధ్యాయంలో ధనవంతుడి గురించి వస్తాం కదా, అతను ఈ భూమి మీద బాగానే సుఖపడ్డాడు, ఈ భూమి మీద ఎండలు తగలకుండా లేకపోతే పెద్ద ఈ ప్రమాదాలు బారి పడకుండా అతను ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఉంటాడు, చాలా సుఖపడి ఉంటాడు. కానీ అతడు తప్పించుకోవాల్సిన తప్పించుకోవాలి. కాబట్టి తాత్కాలికమైన ఎండలు తప్పించుకోవటం కాదు, ఏదో ఎండాకాలంలో వచ్చి భయంకరమైన ఎండలు తప్పించుకోవటం కాదు, కానీ తప్పించుకోవాలి. నిజంగా అయితే దీనికంటే మరి ఇదే తప్పించుకోవాలి, తాపత్రయపడుతున్న మనం రాబోయే భయంకర నరకాన్ని తప్పించుకోవాలి. సరే, ఎలా తప్పించుకోగలంటే కేవలం ప్రభుని వేసినందు విశ్వాసం ఉంచుకోవాలి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన క్షమాపణ రక్షణ పొందుట ద్వారా. కాబట్టి ఏసునందు విశ్వాసం ఉంచటం ఒక్కటే మార్గం నరకాన్ని తప్పించుకోవడానికి. అందుకని ఏసుతో చెప్పారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే చెయ్యి, నా ద్వారా తప్ప తండ్రి అతకు మహేంద్రాజ్యంకి ఎవరు చేరలేరు. కాబట్టి పిల్లరా, మరి నిన్ను నన్ను ఇక్కడ రక్షించబడిన మనందరినీ దేవుడు నరకాన్ని తప్పించాడు. మనకి నరకం లేదు కదా, ప్రీతి చేసినందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి విఆర్ సేవ్ ఫ్రమ్ ది పనిష్మెంట్, ఫ్రమ్ ద డెత్, ఫ్రమ్ ది ఇటర్నల్ డెత్, నిత్య నరకం, నిత్య మరణం నుంచి దేవుడు మనల్ని తప్పించారు. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. మొదలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. కాబట్టి దేవుడు మనల్ని ఈ ఎండ దెబ్బల నుంచి, అంటే భౌతికమైన ఎండల నుంచే కాదు, రాబోయే భయంకర నరకం నుంచి దేవుడు తప్పించారు. మరి అంతేకాదు, ఈ ఎండలు మరి శ్రమలకు కదా, వాటికి కూడా సాదృశ్యంగా ఉంది. వాటి అన్నింటిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నారు. తర్వాత రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులు కదా, మూన్ స్ట్రోక్, సన్ స్ట్రోక్, మూన్ స్ట్రోక్ అని ఒక వర్షంలో మనం చదువుతాం. కాబట్టి మూన్ స్ట్రోక్ అంటే మనం అనుకోవచ్చు బహుశా చంద్రుడు ఇంకేం, చంద్రుడు మనకి ఏం దెబ్బ కొడతాడు, చంద్రుడు వెన్నెల వల్ల మనకేం సమస్య అని. కానీ చంద్రుని వెన్నెల వల్ల కూడా కొన్ని రోగాలు లేకపోతే కొన్ని మానసికమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని మరి పెద్దల అభిప్రాయం అన్నమాట. ఆ దినాల్లో మరి ఎక్కువగా మరి యేసు ప్రభు ఉన్న దినాల్లో కూడా మనం చూస్తే మత్తయి సువార్త నాలుగో అధ్యాయము 24 మత్తయి సువార్త 4వ అధ్యాయము 24 ఆయన కీర్తి సిరియా దేశం అంతట వ్యాపించి నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయు గలవారిని ఆయన వారు ఆయన ఎదుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను. ఇక్కడ చాంద్ర రోగులు అంటే మూన్ స్ట్రక్ అని ఒక వర్షన్ లో వ్రాయబడింది అనమాట. మూన్ స్ట్రక్ కాబట్టి చాంద్ర రోగం అంటే మనకి ఐడియా ఉంది కదా, సీజర్స్ అంటారు. అంటే ఈ యొక్క ఏమంటారు, ఫిట్స్ లాగా వస్తా ఉంటాయి చూసారా, ఫిట్స్ వాటికి సంబంధించిన వ్యాధులు అనమాట. అవి మరి చంద్రుడితో సంబంధం ఉన్నది. తర్వాత మనం మత్తయి సువార్తలో ఒక తండ్రి దేవుని దగ్గరకు వచ్చి రావటం మనం చూస్తాం. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం 14, 15 వారు జనసమూహం వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపు, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల ఎద్దకు వాణ్ణి తీసుకుని వచ్చి గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయారని చెప్పారు. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క తండ్రి, చిన్న బిడ్డ యొక్క తండ్రి యేసుప్రభు దగ్గరికి రావటం మనకు తెలుసు కదా. రూపాంతర కొండ మీద నుంచి ప్రభు దిగి వచ్చినప్పుడు అక్కడ మరి ఆ కుమారుడిని తీసుకుని వచ్చి, ఇదిగో నా కుమారుడు చాంద్ర రోగి అయి బాధపడుతున్నాడు. చాంద్ర అంటే చంద్రుడు కాబట్టి ఈ రెండు భాగాలు అంటే మనకు అర్థమవుతా ఉంది. చంద్రుడి యొక్క వెన్నెల వలన కూడా కొంత ప్రమాదం లేకపోతే కీడు జరిగే పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే భౌతికంగా మనం ఆలోచిస్తే ఎండ దెబ్బ లేకపోతే వెన్నెల దెబ్బ ఇవి కూడా మనుషులకు ఎంతో కీడు హాని చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాటి వలన మేలు జరుగుతూ ఉంది, ఎంతో మరి సూర్యుడు మరి వెలుగు వలన లేకపోతే చంద్రుడు వెన్నెల వలన ఎంతో మేలు ఉంది. అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ సమ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ లేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అసలు కొంతమంది ఏం చెప్తారంటే లూనెటిక్ అంటే పిచ్చి, పిచ్చి వాళ్ళని ఇంగ్లీష్ లో లూనెటిక్ అని అంటారు కదా. లూనెటిక్ అని అంటే అసలు ఆ యొక్క పదం ఎలాగొచ్చిందంటే లూనార్ కదా. లూనార్ అంటే సోలార్ అంటే సన్ కు సంబంధించి, లూనార్ అంటే మూన్ కు సంబంధించి అనమాట. కాబట్టి మూన్ ఆ యొక్క వెన్నెల వల్లనే ఈ యొక్క మరి లూనెటిక్ అనే శబ్దం వచ్చింది అనమాట. కాబట్టి ఈ పిచ్చితనం లేకపోతే ఈ ఫిట్స్ కానీ యొక్క మరి కొన్ని చాంద్ర రోగం అని ఇక్కడ రాయబడింది చూసారా. కాబట్టి ఈ యొక్క ప్రమాదాలు లేకపోతే ఈ యొక్క కీళ్లు చంద్రుడి వెన్నెలకు సంబంధించి వస్తా ఉన్నాయి అని మరి పెద్దల అభిప్రాయం అనమాట. కాబట్టి పిల్లరా, ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆ యొక్క చిన్నవాడిని తండ్రి తీసుకొచ్చి దేవుని దగ్గరికి యేసుప్రభు దగ్గరికి ఆయన్ని ఆ బిడ్డని తీసుకొచ్చినప్పుడు ప్రభు అద్భుతంగా అక్కడ స్వస్థ పరిస్థితులు చూస్తారు. కాబట్టి ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువే మన యొక్క కాపుదల, ప్రభువే మన సంరక్షణ. ప్రభు మనల్ని రాత్రి పగలు వేయక పగలనుక ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఎన్నో కీళ్లు ఎన్నో అపాయాలు పొంచి ఉన్నారు కదా, మనుషులు పొంచి ఉన్నారు, అనేకమైన పరిస్థితులు వాతావరణాలు ఇవన్నీ పొంచి ఉన్నాయి. అయితే ప్రభు మనల్ని వీటన్నిటి నుండి ఆయన భద్రపరుస్తా ఉన్నారు. అంతేకాదు ఇంకొకరు ఏమైనా అర్థం చెప్పారంటే ఎండ దెబ్బ వెన్నెల దెబ్బకి ఎండ దెబ్బ అంటే మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు సమస్యలు శోధనలు వీటికి సాదృశ్యంగా ఉందని. కాబట్టి వీటి ఆ అపాయ కాలంలో లేకపోతే ఈ మన జీవితంలో వచ్చే ఆర్థిక సంబంధమైన పరిస్థితులు, ఆర్థిక సంకటాలు, వీటన్నిటిలో దేవుడు మనల్ని కాపాడేవాడు. అవి మనకు తగలకూడదు. ఎండ దెబ్బ అంటే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే రకరకాల సమస్యలు, ఇవి మనకు తగలకుండా ఆయన మనల్ని కాపాడుతారు. అంతేకాకుండా వెన్నెల దెబ్బ అంటే ప్రాస్పెరిటీ, ప్రాస్పెరిటీ వలన కూడా కొంత కదా, రెండు అడ్వర్సిటీ అండ్ ప్రాస్పెరిటీ ఈ రెండు కూడా మనుషులకి కొంత ప్రమాదమే. అందుకనే సామెతల గ్రంథంలో భక్తుడు చక్కటి ప్రార్థన చేస్తారు. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఏడవ వచనం నుండి చదువుతున్నాను. 7వ వచనం, దేవ నేను నీతో రెండు మనవులు చేసుకుని నేను చనిపోతుంది వాటిని నాకు అనుగ్రహింపు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా దంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింపునేమో. కాబట్టి పిల్లరా, ఇది కూడా ప్రమాదమే కదా, పేదరికం ఐశ్వర్యం. ఎండ దెబ్బ అంటే అది పేదరికానికి సాదృశ్యం, అలాగే మరి వెన్నెల దెబ్బ అంటే అది ఐశ్వర్యానికి ప్రాస్పెరిటీ దానికి సాదృశ్యం అనమాట. కాబట్టి ఈ రెండు దెబ్బలు మనకి ప్రమాదము, ఈ రెండు మనకి అంటే పేదరికం బాగా ఆర్థికంగా లేకపోతే భౌతికంగా పేదరికంలో ఉండడం అది సమస్యే, అది మనం తట్టుకోలేము. అయితే అలాగే మరి ఐశ్వర్యం కూడా ఎక్కువైపోవటం, మనకు కావలసినంత కంటే ఎక్కువ డబ్బులు కానీ లేకపోతే వస్తువులు కానీ వాహనాలు కానీ అధికంగా ఉండటం, అది కూడా పెద్ద ప్రమాదం, అది కూడా పెద్ద ప్రమాదం. దట్ ఈజ్ ఆల్సో ఎ ట్రాప్, అది కూడా ఒక్కోసారి మరి వలలాగా అందులో చిక్కుపడిపోతారు మనుషులు. కాబట్టి ఏముంది, డబ్బు పెరుగుతుంది లేకపోతే వస్తువులు వాహనాలు పెరుగుతుంది అంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అనుకుంటారు కొంతమంది, కానీ అదే కాదు, అందులో కూడా పెద్ద ప్రమాదం. చూసారా, హిజ్కియా మనకు తెలుసు, అతడు ఐశ్వర్యం అన్ని పెరిగిన తర్వాత ఆరోగ్యం వల్ల వచ్చిన తర్వాత అతడు నష్టపోయినట్లు చూస్తాడు, గర్వించి అతడు మరి దేవుని హెచ్చించకుండా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకుండా, దేవుని కొరకు సాక్షి ఇవ్వకుండా అతడు నష్టపోయినట్లు చూస్తాడు. కాబట్టి పిల్లరా, మెనీ పీపుల్ దేవర్ వెరీ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఇన్ దేర్ అడ్వర్సిటీ, బట్ దే హావ్ ఫాలన్ ఫ్రమ్ గాడ్ వెన్ దే ఆర్ ప్రాస్పెరిటీ. కాబట్టి సొలొమోన్ మనకు తెలుసు, ఆయన అంత ఐశ్వర్యవంతుడికి ఎవరూ లేరు. అయితే ఆయన ఐశ్వర్యం అవన్నీ ఎక్కువ ఆయన దేవునికి దగ్గర అవటానికి బదులుగా దేవునికి దూరమైనట్లు చూస్తారు. కాబట్టి పిల్లరా, ఐశ్వర్యం లేకపోతే ఎక్కువ కలిగి ఉండటం, వస్తువులు కానీ మనుషులు కానీ లేకపోతే ఏదైనా, అవి దేర్ ఇస్ డేంజర్ దట్ దే డ్రాగ్ అస్ అవే ఫ్రమ్ గాడ్. చూస్తారు, అవి దేవునికి దూరం చేసేస్తాయి, దేవుని నుంచి మనల్ని తప్పిస్తాయి, దేవుని ప్రేమించకుండా వాటి మీదే మనం ఫోకస్ వెళ్ళేలాగా. చూస్తారా, ఫ్రమ్ ద గివర్ దాత నుంచి దానం మీదకి, అంటే ఇచ్చిన దేవుని మర్చిపోయి ఇక ఆయన ఇచ్చిన వస్తువుల మీద, వాహనాల మీద, భార్య మీద, పిల్లల మీద, లేకపోతే ఇంకేదో భౌతికమైన వాటి మీద మన మనసు, మన దృష్టి అధికమైపోవటం, అది ఒక పెద్ద ప్రమాదం. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా మనం కాపాడబడవలసిన అవసరం ఉంది. దేవుడే మనల్ని వీటి నుండి కాపాడతారు. చూస్తారు, కాబట్టి ఏ ట్రాప్ లో పడిపోకుండా, ఏ ప్రమాదం చిక్కుపడకుండా ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన నీ ప్రాణము కాపాడువాడు, ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలేదు కాపాడు. కాబట్టి టిల్ వి రీచ్ ద హెవెన్లీ గేట్, చూసారా, ఆ పరలోకపు స్వాస్థ్యాన్ని చేరే వరకు మనల్ని మన ప్రభు కాపాడుతూ నడిపిస్తుంది. వాటి పిల్లరా, ఆయన కాపుదల ఎంత అద్భుతమైనది, ఈరోజు మనం చూస్తా వచ్చాం కదా, వెన్నెల దెబ్బ, ఎండ దెబ్బ, వీటన్నిటి నుండి కూడా, అంటే భౌతికమైన ఎండల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు, రాబోయే నరకం నుంచి ఆయన మనల్ని తప్పించారు. కాబట్టి మనం ఎంతో దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మనకిస్తున్న మంచి పరిస్థితుల కొరకు, మరి మన దేశంలో ప్రపంచంలో చూస్తే ఎంతో మంది భయంకరంగా మరి ఈ యొక్క ఎండలకి లేకపోతే రకరకాల పరిస్థితులకు వాళ్ళు ఎంతో వెలవెల్లాడుకుంటా ఉన్నారు కదా. అయితే దేవుడు మనల్ని ఎంత కాపాడుతా ఉన్నారు, వారి కంటే మనం ఏదో యోగ్యులమని గొప్పవాళ్ళమని కాదు, కానీ ఆయన ఉచితమైన కృప మన మీద హెచ్చుగా ఉన్నది. ఆయన యొక్క రెక్కలు భద్రపరుస్తా ఉన్నారు. కాబట్టి ఎంతో మంది నేను ఎరుగుతున్నాను, మరి ఈ యొక్క ఎండాకాలంలో ఎంతో మంది మరి సన్ స్ట్రోక్ తగిలి, ఒక అక్క నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారు విజయవాడలో, ఆ అక్క మరి ఈ సన్ స్ట్రోక్ లేకపోతే ఈ మెడదెబ్బ దెబ్బ తగిలి మరి ఆమె చాలా దాదాపు ఎవరి దాని వల్ల ఆమె బెటర్ రిటర్న్ అనమాట. కాబట్టి చాలా ఇప్పటికీ ఆమె ఇప్పుడిప్పుడు కోలుకుంటా ఉన్నారు. కాబట్టి అలాగే ఎంతో మంది మరి చాలా మంది నా తల్లి కూడా మరి ఎండ దెబ్బ లేకపోతే వడగాలి తగలటం వల్ల దాదాపు వారం కట్టే పైన ఆమె ఇబ్బంది పడతా వచ్చింది. ఎంతో బలహీనత, ఎంతో నీరసం, ఎంతో అలాంటి పరిస్థితులు. కాబట్టి ప్రభు మనల్ని ఎంత కాపాడుతా ఉన్నారు, ప్రభు మనల్ని ఎంత కాపాడుతున్నారు. మే నెలంతా మన జీవితంలో మరి క్షేమంగా లేకపోతే ఆయన రెక్కల క్రింద సురక్షితంగా మనం ఉండడానికి ప్రభు మనకి ఎంతో సహాయం చేస్తా వచ్చారు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. అట్ ద సేమ్ టైం మనల్ని అనేకమైన సమస్యలనే ఎండలు లేకపోతే వేదరికమైనటువంటి ఎండలు వీటన్నిటి నుండి కూడా ప్రభు కాపాడుతా ఉన్నారు. చూసారా ప్రపంచంలో ఎన్నో దేశాల ఆర్థిక సంక్షోభాలు మనం చూస్తాము, మరి ఎంతో ప్రజలు ఉల్లాడిపోతా ఉన్నారు. మన దేశంలో కూడా ఆర్థిక పరిస్థితులు ఏమంత బాగోలేవు. మరి భయంకరమైన ఆర్థిక సంకటం దగ్గరే ఉంది, చాలా పొంచి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలని చెప్పి అధికారులు కూడా ప్రకటనలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి దినాల్లో ప్రభు మనల్ని ఆత్మీయంగాను ఆర్థికంగాను లేకపోతే భౌతికమైన వాతావరణ పరిస్థితుల నుంచి కూడా ఎంతగా ఆయన ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు, ఎంతగా కాపాడుతూ ఉన్నారు. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. అన్నిటికంటే మించి రాబోయే భయంకరమైన నరకం, నిత్య నరకాగ్నిగుండం నుంచి మన ప్రాణాన్ని మన ఆత్మను ఆయన మనల్ని తప్పించినందుకై మన దేవుని హృదయమారా స్తుతిద్దాం. ఆయన మన కొరకు సిలువలో కార్చిన రక్తం ద్వారా, ఆయన మన కొరకే ప్రాణం పెట్టి మనల్ని విడిపించి విమోచించడం ద్వారా మనకు దొరికిన గొప్ప రక్షణ, మన జీవిత యాత్రతో ఉండే దేవుడు మనతో ఉన్నందులకై ఆయన హృదయపూర్వకంగా ఆరాధించుకు. దేవుడి కొద్ది మాటి క్రికెట్లో దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్.